नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। గోవింద గోవింద శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి జాంబవతి సత్యభామ ఈ ముగ్గురితో హాయిగా ఈ ద్వారకా నగరంలో విహరిస్తున్న కాలంలో హఠాత్తుగా ఒకరోజున ఆయనకు ఒక వార్త తెలిసింది. పాండవులు వారణావతానికి వెళ్ళారు, అక్కడ వారణాసిలో లక్క ఇంట్లో వాళ్ళు దగ్ధమైపోయారు అని. వెంటనే ఆయన బలరాముణ్ణి సాత్యకిని వెంట పెట్టుకొని భార్యల్ని ఇంట్లోనే వదిలిపెట్టి మళ్ళీ వీళ్ళతో పెడితే చౌకబురి దగ్గర కొంచెం ఇబ్బందని బయలుదేరి వెళ్ళాడు. భీష్ముణ్ణి విదురుణ్ణి సంజయుణ్ణి ఓదార్చాడు. ధృతరాష్ట్రుడి గురించి తెలిసి ఆయనకి ధృతరాష్ట్రుడు ఆవరిచినట్టు అరిచేట్టు కానీ లోపల మాత్రం ఆయనకి ఎంతో ఆనందం అనమాట. అసలు ఈ ప్లాన్లో ముఖ్యమైన వాడు ఆయనే. దుర్యోధనుడు ఏం చేసినా వెనకంత హ్యాండ్ ఎవరిదనుకుంటారు? ధృతరాష్ట్రుడిదే. దుర్యోధనుడు విచిత్రమైన గుడ్డాడు, వాడు పుట్టుగుడ్డాడు. ఇద్దరు గుడ్డాళ్ళు కలిసి మొత్తం సర్వనాశనం చేశారు కౌరవ వంశాన్ని. అందుకని వాణ్ణి కూడా అయ్యో తమ్ముడి పిల్లల మీద నీకు ఎంత ప్రేమో అందుకే అంత ఏడుస్తున్నావు అని ఓదార్చాడు. ఆ ఓదార్స్తూ అక్కడ 2-3 రోజులు ఉండిపోయాడు. ముఖ్యంగా భీష్ముడు విదురుల యొక్క సేవలు అందుకుంటూ సరిగ్గా కృష్ణుడు అలా వెళ్ళగానే అక్రూరుడు కృతవర్మ ఈ ఇద్దరు శతధన్వుడి దగ్గరికి వెళ్ళారు. శతధన్వుడు అనేవాడు సత్రాజిత్తుకి మేనల్లుడు. చిన్నప్పుడు ఎప్పుడో మాట వరుసకి ఏమన్నారట, అరే శతధన్వ నువ్వు నాకు మేనల్లుడివి, నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నా కూతుర్ని సత్యభామని అన్నట్ట. అయితే నిజంగా అలా హాస్యానికి అన్నాడు. వాడు మర్చిపోయాడు ఆ విషయం. ఇప్పుడు ఈ అక్రూరుడును కృతవర్మ వెళ్ళారు. అక్రూరుడు కృష్ణభక్తుడని మీకు ప్రారంభంలోనే చెప్పాను కదా. ఆయన కూడా కర్మగాలి మాయలో పడిపోయాడు. ఇక మీరు మాయలో పడ్డంలో నేను మాయలో పడ్డలో పడ్డలో ఆశ్చర్యం ఉంది. విష్ణువు యొక్క విశ్వరూపం చూసిన వాడు కూడా మారిపోయాడంటే ఏం చెప్పగలుగుతామండి కాలప్రభావం కాకపోతే. కృతవర్మ పోని యాదవులకి సేనాధిపతి, కృష్ణుడంటే భక్తి ఆయనకు కూడా. కానీ వీళ్ళిద్దరూ ఏదో కారణం చేత శతధనుడి దగ్గరికి వెళ్ళి, శతధన్వా నీకు ఎంత అన్యాయం జరిగింది, పిల్లని నీకు ఇస్తానని పట్టుకెళ్ళి కృష్ణుడికి ఇచ్చేశాడు, పోని పిల్ల పోతే పోయింది, మణైనా నీకు ఇస్తాడేమో అడుగు, ఆయన దగ్గర ఉన్న సమంతకమణి నీకు ఇస్తే బోలెడంత లాభం, బంగారం వస్తుంది అని కొంచెం రెచ్చగొట్టారు. మళ్ళీ అడిగి పుచ్చుకో అన్నారు. నువ్వు మాత్రం ఆ మాత్రం మేనలుడివేగా, పిల్ల దక్కకపోయినా సొమ్మైనా దక్కుతుంది కదా అనగానే వీడు ఆ మాటల్ని తీవ్రంగా తీసుకున్నాడు, కొంచెం సీరియస్గా తీసుకున్నాడు. పళ్ళు పటపటలాడించాడు, అలా ఇలా కొరికేసుకున్నాడు, ముఖం ఎర్రబడిపోయింది. అర్ధరాత్రి వేళ బయలుదేరి భోషాణం పెట్టి మీద నిద్రపోతున్న సత్రాజిత్తుని కటికవాడు పశువుని నరికినట్టుగా నరికి పారేశాడు. ఒక పెద్ద భోషాణం తయారు చేసుకుని ఆ కింద అరలోనేమో మణి పెట్టి పైరు పరుపేసుకు పడుకునేవాడు పాప ఆయన. మణి వచ్చాక సక్రమంగా నిద్రపోతే ఒట్టు, రోజు దాని మీదే పడుకునేవాడు. మాకు సరిపెల్లో ఓ చెవిటి ఆయన ఉండేవాడు. ఆయనకుంటే ఇంత చేసి 4-5 ఎకరాలు లేకపోతే ఇంత డబ్బు, కొద్దిగా డబ్బు ఎక్కువ లేదు ఆ రోజుల్లో. 4 ఎకరాలకి ఏం వచ్చేదండి ఆదాయం? ఈ ఉన్న 4 రూపాయలు మూట కట్టి అర్ధరాత్రిలో లేచి డబా 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 బీరువా కొట్టుకుని చూసుకునేవాడు ఆయన. ఈ చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళందరికీ వెలుకొచ్చేది ఆయన, ఓహో అర్ధరాత్రిలో బీరువా కొడుతున్నాడు ఈయనని. మాయదారి చేదస్తం, రోజు ఆ రూపాయలు లెక్కెట్టి ఏమిటి 10 రూపాయలు పెరగలేదు అనుకునేవాట రాత్రి 1 రూపాయి బిళ్ళలో. అది మా చిన్నప్పుడు. ఈ ఏమిటండి ఈ గొడవ, ఈ చప్పుళ్ళు అంటే మా నాన్నగారిని 1 రూపాయలు లెక్క పెట్టుకుంటాడు, పెట్టుకుని వరా బాబు, ఆ రూపాయలు ఏమో పెరగాలనుకుంటాడు ఆయన, అవి పెరగట్లేదు, దాంతో నిద్రపడ్డదానికి పగలు నిద్రపోయేవాడు ఆయన. మాకు పగలేమో స్కూళ్ళు, అబ్బబ్బో విచిత్రంగా ఉంటారు కొంతమంది, డబ్బు పెంచున్నాక నిద్ర ఉండదు. అలాగ వీడు భోషాణం మీద పడుకునేవాడు ఉండేవాడు పాపం. వాడిని ఒక్క దెబ్బకి నరికి అవతల పారేశాడు. ఆ మణి తీసుకున్నాడు పాపం సత్రాజిత్తు భార్యను బాబోయే నేడుస్తుంటే వాడు తోపు తోసి ఈ మణి పుచ్చుకుని పారిపోయాడు ఇంటికి. ఏదో వాడు కొంచెం రెచ్చగొట్టారు, వీడు మరీ రెచ్చిపోయాడు, సత్రాజిత్తుని హత్య చేసేశాడు. భగవంతుణ్ణి తెలిసి కానీ తెలియక కానీ నిందిస్తే, దొంగ కింద భావిస్తే, అందున జగద్గురువు కృష్ణుడు అంటే అటువంటి జగద్గురువు నా మణి ఎత్తుకుపోయాడని ఒక అభాండం వేసిన పాపం వల్ల ఆయనకి మామగారయ్యుండి కూడా సత్రాజిత్తు దుర్మరణం పాలయ్యాడు. దీన్ని బట్టి మీరు కూడా ఎవరైనా దుర్మరణం పాలవ్వాలనుకుంటే గురువుగారిని బయటికెళ్ళి తిట్టుకోవటమే అని నేను అలా వ్యాసుడు అన్నాడు. కాబట్టి అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఒక్కసారి గురునింద చేస్తే చివరి రోజుల్లో మరణం సక్రమంగా ఉండదట. అనుక్షణం జాగరూకులమై ఉండాలి. అసలు మహాత్ముల తోలికే వెళ్ళకూడదు. అందులో గురునింద వల్ల ఏం లాభం వస్తుంది? పాపం సత్యభామ పరుగు పరుగుని వార్త తెలిసి కృష్ణుడి యొక్క మందిరం నుండి ఇంటికి వచ్చింది. తండ్రి శవాన్ని చూచి చలించిపోయింది. చిన్నప్పటి నుంచి తండ్రి అంటే ప్రేమ, తండ్రికి ఆవిడికి మధ్యలో మంచి బంధం అన్నమాట. అందుకనే ఆవిడ ఏడ్చింది. ఇంతలో కొందరు అన్నారు, ఏడిస్తే లాభం ఏమిటి, శవం పాడైపోకుండా తగలబెడదామనగానే నేను కృష్ణుడి భార్యని, పౌరుషం కలిగిన సత్రాజిత్తు కూతుర్ని, ఈ తండ్రిని చంపిన వాడిని మళ్ళీ మా ఆయన చేత చంపించకపోతే, నా తండ్రిని హత్య చేసిన వాడిని నా భర్త ద్వారా చంపించకపోతే నేను నా తండ్రి శవానికి దహనం చేయనివ్వను అని ఒక తైలద్రోణిలో ప్రత్యేకమైనటువంటి ఒక నూనెలో పెట్టించింది. ఆ నూనెలో పెడితే ఎప్పటికీ చెడిపోదండి శవం. అందుకే దశరథుడిని అన్ని రోజులు భరతుడు వచ్చేదాకా తైలద్రోణిలో పెట్టారన్నమాట. నూనె పోసిన ఒక తొట్టిలో పెట్టారు. అలాగే తన తండ్రి యొక్క తలని, శవాన్ని అందులో పెట్టించింది. తల దగ్గర దీపం వెలిగించింది. కృష్ణుడి దగ్గరికి హుటాహుటిన వార్తాహరుల్ని పంపింది. ఎక్కడో హస్తినాపురంలో ఉన్న కృష్ణుడు వెంటనే పరుగు పరుగున సాత్యకితో బలరాముడితో వచ్చేశాడు. రథం మీద వచ్చి సత్యభామ చెప్పిందంతా విన్నాడు. మీరేం చేస్తారో తెలియదు, నా తండ్రికి దహన సంస్కారాలు జరగాలంటే ముందు వాడు దహింపబడాలి, శతధనువుని చంపిన తర్వాతే మా తండ్రికి అంత్యక్రియలు, ఈ పని చేసి పెట్టండి అంది. సత్యభామ అడిగితే కృష్ణుడు కాదంటాడా, అసలు భార్య అడిగితే భర్త కాదనకూడదట. అందుకని వెంటనే ఆయన బలరాముడిని వెంట పెట్టుకుని దారుకుడు రథం తోలుతూ ఉండగా శైభ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకములనే గుర్రములు పూంచిన రథమెక్కి బయలుదేరాడు. శతధనుడిని వధిస్తానని శపథం చేసి ఈలోపు శతధనుడికి తెలిసింది, వణికిపోయాడు వాడు. ఏదో క్షణికోత్రేకంలో హత్య అయితే చేశాడు కానీ కృష్ణుడితో యుద్ధం ఎక్కడ చేయగలం అనుకుని ముందుగా వెళ్ళి అక్రూరుడి దగ్గరికి, కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. ముందు కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, కృతవర్మ కృతవర్మ, యాదవ సైన్యం నీ చేతిలో ఉంది, యాదవ సైన్యానికి నువ్వే సేనాధిపతివి, ఆ సైన్యంతో నాకు సాయం రావా, కృష్ణుడిని జయిద్దామనగానే ఒక్కసారి కృతవర్మ నిలువెల్లో వణికిపోయాడు. ఓరి మూర్ఖుడా, అసలు నువ్వు ఏం చేసావురా పిచ్చి పని, మేము అడిగింది మణి అడిగి పుచ్చుకోమని, అడిగి పుచ్చుకోమంటే తల నరికి పుచ్చుకోమనే, పైగా వచ్చి హత్య చేసి మణి అపహరించి నా దగ్గరకు వచ్చి కృష్ణుడితో యుద్ధానికి రమ్మంటావా, నేను కృష్ణుడికి సేవకుండి రేపిచ్చాడా, కృష్ణుడు పరమాత్మ అది నాకు తెలుసు, ఆయనతో యుద్ధం చేయటమా, ఈ ప్రపంచంలో ఎవడైనా కృష్ణుడితో యుద్ధం చేసి బతకగలడా, ఎంత తెలివి తక్కువడైనా నీలాంటి వాడితో స్నేహం చేయడు, నీకు దండం, నువ్వు నా ఇంట్లో ఉన్నావని తెలిస్తే ముందు కృష్ణుడు నా మీద పడతాడు, ముందు గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్ అన్నాడు, నా ఇంట్లోంచి పమ్మన్నట్ట, మిమ్మల్ని నమ్ముకున్నాను పూర్తిగా మునిగిపోయాను అని ఏడుస్తూ ఇప్పుడు అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు. అక్రూర అక్రూర, కృతవర్మ నాకు సాయం చేయనట్టున్నాడు, నువ్వైనా సాయం చేయకపోతే ఈ కాయం ఉండదు, అత్యంత హేయమైన పని చేశాను నేను, దయతో నాకు సాయం చేయవా అని బతిమాలట. దాంతో అక్రూరుడు ఇంకా ఉణిగిపోయాడు. ఓరి నాయన, నీతో ఎందుకు స్నేహం చేశానో నాకే ఇప్పుడు అర్థం కావటం లేదు, చాలు నీ స్నేహం బునకునొక నమస్కారం అన్నాడు. నీ స్నేహానికి దండం. శ్రీకృష్ణుడు అంటే ఎవరనుకుంటున్నావు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, గుణము లేనివాడు, రూపం లేనివాడు, సర్వచైతన్య స్వరూపుడు, ఆద్యుడు, ప్రకృతి పురుష స్వరూపుడు, అటువంటి పరమాత్ముడి యొక్క విశ్వరూపాన్ని కళ్ళారా చూసిన వాడిని, ఆయన పాదాలు రోజూ తలుచుకోకుండా నిద్రపోను, నాదో ఏదో ఒక అసురమాయ ప్రవేశించి ఆసురీమాయ ప్రభావానికి నేను లోనై మణిపుచ్చుకోమని నిన్ను కొంచెం ఎక్కేసిన వాడు నిజమే, అదొక దురదృష్ట ఘడియ, మణిపుచ్చుకోమని చెప్పాను తప్ప వాడిని చంపమన్నానా, కటికవాడు పశువుని నరికినట్టుగా నరికి సత్రాజిత్తుని చంపి అనవసరంగా తగాదా తెచ్చుకున్నావు, అసలు నువ్వు చేసిన పని వింటేనే ఒడిగిపోయాం మేము, పైగా ఇప్పుడు వచ్చి కృష్ణుడితో యుద్ధానికి రమ్మంటావా, కృష్ణుడితో యుద్ధానికి వెళ్ళి కంసుడు ఏమయ్యాడో తెలుసు కదా నీకు, అంటే కంసుడి కంటే నువ్వు నేను బలవంతులమా, జరాసంధుడి కంటే గొప్పవాళ్ళమా, కాలయవనుడి కంటే గొప్పవాళ్ళమా, మళ్ళీ ఎప్పుడైనా నా గడప ఎక్కామంటే ఒప్పుకోను పో అన్నట్ట. అందుకే ఎవడితో పడితే వాడితో స్నేహం చేయకూడదు, పక్కవాడికి ఇల్లాడు కదా అని రెచ్చిపోకూడదు, ఇప్పుడు నాకు అర్థమయ్యింది, కానీ అర్థమయ్యేసరికి చేతులు కాలిపోయాయి, మీ ఇద్దరూ మణిపుచ్చుకోమంటే నేను ఇంకో అడుగు ముందుకేసి హత్య కూడా చేశాను, స్నేహం చేసేటప్పుడు వెనక ముందు చూడాలని పెద్దలు అందుకే చెప్పారు. ఎంత పొరపాటు చేశాను, మిమ్మల్ని నమ్మి చెడిపోయాను. ఈ మణి నా దగ్గర ఉంటే ప్రమాదం, ఎందుకు ఈ మణి, నీ దగ్గరే ఉంచుకో అని తీసి అక్రూరుడు మొహం మీదకి విసిరి ఒరే అని వాడు పిలిచేలో పారిపోయాట. ఇప్పుడు అక్రూరుడు ఈ మణి నా దగ్గర ఉంటే నాకేమొస్తుందోనని కంగారడి దాన్ని జాగ్రత్తగా నడుము చుట్టూ వస్త్రంలో కట్టాట. మా పారసారి గారు నడుము చుట్టూ చూసారా బెల్ట్లో కడుతూ ఉంటారు పంచి ఊడిపోకుండా, మన కోసం ఆయన కోసం కాదు పాపం, ఆయన కూడితే నష్టలేదు కదా, పంచి ఊడితే మన ప్రమాదం కదా, అందుకని అక్కడ శుభ్రంగా కడతారు బెల్ట్లాగా. అందులో పెడతారు కొంతమంది, భలే పెడతారండి అందులో డబ్బులు. ఆ డబ్బులు ఎలా నిలబడతాయో తెలియదు, నాకేమో చేతిలో పెట్టుకుంటే కూడా భయం, జేబులో పెట్టుకుంటే భయం, అందుకని పక్కన అసిస్టెంట్ ఉండాలి. కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టుకుంటూనే ఉంటారు. ఆ మొల్లో, ఆ మొల్లో ఉన్న డబ్బులు అదృష్టం బాగుంటే ఉంటాయి, లేకపోతే యజ్ఞగుండంలో పడతాయి. అలా ఆ నడుము చుట్టూ ఉన్నటువంటి వస్త్రంలో ఈ మణిని బిగించి కట్టుకున్నాడు అక్రూరుడు. కానీ ఇంట్లో కూర్చున్నాడన్న పేరే కానీ ఆయనకి ఆ రోజు నుంచి బెంగే పట్టుకుందిటే ఈ దిక్మాలమణి ఏ ముహూర్తంలో వచ్చిందో కానీ సమంతకమణి. అది వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకి సత్యభామ తండ్రికి సుఖం లేదు. ఇప్పుడు అక్రూరుడు భయపడుతూనే కూర్చున్నట్టు ఇంట్లో, ఏమో ఏమవుతుందో, గోవింద పాహిమాం కృష్ణ పాహిమాం పుండరీకక్ష పాహిమాం అన్నాడు. భగవంతుణ్ణి మనం కైవల్యమణి అడగాలి, మోక్షరత్నం అడగాలి, ఈ లౌకిక రత్నాలు కాదు. ఈలోపు కృష్ణుడు ఈ శతధనుడు అక్రూరుడి ఇంటిలోంచి పారిపోవడం చూశాడు. అక్కడికి వచ్చాడు ఆయన రథం తోలు అన్నట్ట, రథం మహావేగంగా బయలుదేరింది. శతధనుడు గుర్రం ఎక్కి ఇంకా పరిగెత్తడం మొదలెట్టాడు, గుర్రాన్ని పరిగెత్తించాడు. 100 యోజనములతో వెళ్ళిపోయేటాడు ఏకంగా, అంటే 800 మైళ్ళు వెళ్ళాడు ఏకంగా. అంత దూరము కృష్ణుడు బలరాముడు రథం ఎక్కి తరుముకుంటూ వెళ్ళారు. ఇక కొంత దూరం వెళ్ళాక శతధనుడు పొదలో దాక్కున్నాడు. అప్పుడు కృష్ణుడు ఈ దుర్మార్గుడు దొరికేటట్లేడు, వీడిని దొరకపుచ్చుకునే అస్త్రం ప్రయోగిస్తాను అని సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. నీచక్రముడైన ఈ నీచకుడి దగ్గరికి సుదర్శన చక్రం వెళ్ళి అవక్ర పరాక్రమంతో వాడిని తల నరికి అవతల పారేసింది. వాడి తల తెక్కిందబడింది, శరీరం అలా బొక్కబోర్లో పడింది. అప్పుడు కృష్ణుడు బలరాముడితో పాటు వచ్చి వాడి శరీరం అంతా వెతికాడు. ఎక్కడ వాడి వస్త్రాలలో వాడి జేబుల్లో మణి మాత్రం కనపడలేదు. అన్నయ్య ఏమిటి విచిత్రం, వీడి శవం దగ్గర మణి లేదు, ఏమై ఉంటుంది? ఈ సుదర్శన చక్రం వాడి తల నరికినప్పుడు పొరపాటున మణి ఎగిరి ఏ పొదలోనైనా పడిందా అన్నట్టు అమాయకంగా కృష్ణుడు. ఏదో కృష్ణుడు ఈ మాట అన్నాడు. అప్పుడు బలరాముడు నవ్వి ఈ మణి వాడు అపహరించటం నిజం, వాడెవరికో దాచడానికి ద్వారకులోనే ఇచ్చాడు, అది నీకు తెలుసు నాకు తెలుసు, ఎవరికి ఇచ్చారో నువ్వు చూసుకో. ఇప్పుడు మనం అనుకోకుండానే మిథిలా నగరానికి వచ్చాం. ఈ మిథిలా నగరాన్ని పరిపాలించే జనక మహారాజు గారు నాకు ఆత్మీయుడు, శిష్యుడు, నేనంటే చాలా భక్తి, నన్ను ఆదిశేషుని అపరావతారంగా గుర్తించినవాడు. చాలా కాలం క్రితం ఒక్కసారి నన్ను రమ్మని ఆహ్వానించాడు, అప్పుడు వెళ్ళడం కుదరలేదు. ఇప్పుడు ఈ శతధనుడి వంకతో ఇక్కడికి వచ్చాం. నేను ఇక్కడ ఉండి మిథిలా నగరంలో కొన్నేళ్ళు ఉంటాను, ఏళ్ళుట ఒకరోజు 2 రోజులు కాదు, 2-3 ఏళ్ళు ఉండిపోతాను. నువ్వు వెనక్కి వెళ్ళి మీ ఆవిడ సంగతి రత్నం సంగతి చూసుకో అని కృష్ణుడిని వెనక్కి పంపి రథం దిగి బలరాముడు మిథిలా నగరానికి వెళ్ళాడు. సాక్షాత్తు బలరాముడు అనంతుడు సంకర్షణుడు ఆదిదేవుడు ఆదిశేషుడు వచ్చాడని తెలుసుకున్న మిథిలా నగరరాజు పరవశించిపోయి అర్ఘ్యం పాద్యం పుచ్చుకుని ఎదురొచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని గోవు దానమిచ్చి పాదాలు స్వయంగా ఒత్తి తన సింహాసనం మీద కూర్చోబెట్టి సకలోపచారాలు చేశాడు. జనకుడు చాలా గొప్పవాడు, రాజర్షి కదండి, అందువల్ల పూజించాడు. ఈ జనక మహారాజు దగ్గర దాదాపు 2-3 ఏళ్ళు ఉండిపోయాడుగైనా. ఈ విషయం దుర్యోధనుడికి తెలిసింది హస్తినాపురంలో. వెంటనే ఆయన ఏం చేశాడు, గదోటి వేసుకుని బయలుదేరాడు. చల్లమున్న గాంధారేయుడు, చల్లమున్న గాంధారేయుడు లలిత గదా యుద్ధ కౌశలము తగ నేర్చల్ హలిచే ఆశ్రిత నిర్జర ఫలిచే త్రైలోక్య వీర భట గణ బలిచే. అమ్మయ్య బలరాముడు వచ్చాడు, ఇప్పుడు నాకు సరైన సమయంలో గురువుగారు దొరికాడు. ప్రస్తుతానికి లక్క ఇల్లు కాలిపోయి వెళ్ళిపోయిన పాండవులు ఏమయ్యారో తెలియదు, కానీ పాండవులు లాంటి బలవంతులు మళ్ళీ రావచ్చు, వచ్చినప్పుడు జయించాలంటే గదాయుద్ధంలో నన్ను మించిన వాడు ఉండకూడదు. ఈ ప్రపంచంలో గదాయుద్ధంలో ఆరితేరిన వాళ్లలో బలరాముడిని మించిన వాడు లేడు. ఈ బలరాముడిని ఆశ్రయిస్తాను, గదాయుద్ధం నేర్చుకుంటాను అని పట్టుదలతో ఈ గాంధారీ పుత్రుడు ఓ గద వేసుకుని కొద్ది సైన్యంతో వచ్చి రావడంతో బలరాముడి కాళ్ళ మీద అడ్డంగా పడిపోయాడు. వాడికి తెలుసండో ఎవరిని ఎలా పట్టుకోవాలో, శల్యుణ్ణి అలాగే పట్టుకున్నాడు, బలరాముడిని అలాగే పట్టుకున్నాడు. ఇవి కొన్ని క్రూరమైన తెలివితేటలు అంట అనమాట. జిత్తులు మారినక్క గట్టిగా పట్టుకుని కాళ్ళు పట్టుకుని నీ కాళ్ళు ఒత్తుతాను నేను లేవనన్నట్ట. లేనైనా లే, ఎంత వినయంగా అతి వినయంగా పట్టుకున్నామంటే అతి వినయం అయినా సరే ఇంకోటన్నా సరే విడిచిపెట్టనండి మీ కాళ్ళు, నాకు వరం ఇచ్చేదాకా వదలనన్నట్ట. ఏం వరం కావాలో కోరుకున్నాడు బలరాముడు. మీరెంత గొప్పవాళ్ళో గదాయుద్ధంలో నన్ను అంత గొప్పవాడిగా తీర్చిదిద్దుతాను అని మీరు అభయం ఇచ్చేదాకా మీ పాదాలు వదలనగా శభాషిని అంత గొప్పవాడి చేస్తాను లే అన్నాడు ఆయన. బలరాముడు కూడా నాలా అమాయకుడు కొన్ని విషయాలు. శిష్యుడు అడిగితే ఇచ్చేటివే, వెనక ముందు చూడడం ఉండదు. అక్కడ ఈ లలిత గదాయుద్ధ కౌశలము తగ నేర్చను యుద్ధ కౌశల్యం పూర్తిగా నేర్చుకున్నాడు. ఎవరి చేత? హలిచి హలాయుధం ధరించిన బలరాముడి చేత. ఆశ్రిత నిర్జర ఫలి అట ఆయన. ఫలి అంటే వృక్షం, నిర్జర ఫలి అంటే దేవతా వృక్షం. ఆశ్రయించుకున్న వాళ్ళకి కల్పవృక్షంలా కోరిన కోరికలు తీర్చేటటువంటి మహాత్ముడు ఆయన. త్రైలోక్య వీర భట గణ బలి, సమస్త లోకాల్లో ముల్లోకాలలో ఉన్న వీర భటులందరినీ మించిన బలవంతుడు ఆయన. ఈ ప్రపంచంలో ఉన్న యోధులందరికంటే గొప్పవాడు ఆయన. అటువంటి మహానుభావుడు బలరాముడు 2 సంవత్సరముల పాటు దుర్యోధనుడికి గదాయుద్ధంలో శిక్షణ ఇచ్చాడంటే ఎంత గొప్పవాడయ్యాడో ఆలోచించండి. వాడు అందుకే గదాయుద్ధంలో వాడు చాలా గొప్పవాడు. భీముడిని మించిపోయాడు కొన్ని విషయాల్లో. తర్వాత అదృష్టం బాగుండి, భీముడి దగ్గర స్వతశ్రద్ధ బలం ఉంది, కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది, కానీ లేకపోతే వాడితో గదాయుద్ధంలో ఎవరూ సాటి వచ్చేవారు కదట. అలా యుద్ధం నేర్చుకుని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు గురువుగారికి దక్షిణ ఇచ్చి. ఇప్పుడు కృష్ణుడు వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ ఘట్టం అక్కడ వదిలిపెడితే శతధనువుడు చచ్చిన వెంటనే రథం తోలుకుని వెనక్కి వచ్చి, సాత్రాజితి, నీ తండ్రిని చంపిన దుర్మార్గుడి తల తెచ్చాను, ఇక నీవు నీ ప్రతిజ్ఞ విరమించుకో అనేవాడిని వాదార్చి బంధువులందరినీ వెంట పెట్టుకుని, ఇదిగో ఇప్పుడు మనం గోపీ తాలాబ్ అనే ప్రాంతం గురించి విన్నాం కదా, మీలో గోపీ తాలాబ్ ఎంతమంది చూశారు ఇక్కడ? అబ్బో చాలామంది చూసేశారండి బాబు. చూడని వాళ్ళు ఉంటే రేపు భోజన అనంతరం పంచమీ తీసిన నాడు వెళ్ళండి, వెళ్ళి మళ్ళీ ఉపన్యాసానికి వచ్చేయండి, మళ్ళీ ఉపన్యాసంలో నిద్రపోకండి. ఆ గోపీ తాలాబ్ అని అక్కడ చెరువు ఉంది, తాలాబ్ అంటే చెరువు, గోపికలు అందులో స్నానం చేశారు, అదో పెద్ద ఘట్టం చాలా గొప్పది. ఒకసారి కృష్ణుడు చూడడానికి గోపికలు బృందావనం నుంచి వచ్చి స్నానం చేశారట. అక్కడ స్నానం చేయడానికి నీళ్లు లేకపోతే పరమాత్ముడిని తలుచుకుంటే అక్కడ చెరువు ఏర్పడింది, ఆ చెరువులో వాళ్ళు స్నానం చేశారు. మనందరం గోపికలమే, జీవాత్మలందరూ గోపికలే, ఒక్క పరమాత్ముడిని కోరుకోవాలి వీళ్ళు. అందుకని వీళ్ళ కోసం ఆయన నీరిచ్చాడు, ఆ నీటిలో స్నానం చేయగానే వాళ్ళకి దేహభ్రాంతి పోయింది. అప్పటి వరకు కృష్ణుడు పురుషుడు, మేము స్త్రీలము అనుకున్న వాళ్ళు కృష్ణుడు పరమాత్మ, ఆయనలో లీనమవ్వాలి అని గ్రహించి భవబంధాలకు అతీతంగా పరమాత్మని జ్ఞాన దృష్టితో యోగ దృష్టితో వైరాగ్య దృష్టితో చూచి తరించారు. అంత గొప్పది ఆ గోపీతాలాబ్ అంటే. అక్కడ ఈ సత్రాజితి శరీరాన్ని దగ్ధం చేశారు ఆ చెరువు పక్కన. చాలా గొప్ప చెరువు అది. అందుకే అక్కడకి వెళ్ళి ఒక్కసారి నా నీళ్లు నెత్తిమే జల్లుకోవాలి. తదనంతరం అక్రూరుడికి తెలిసింది, శతధనుడు చచ్చిపోయాడు కదా, ఇప్పుడు కృష్ణుడు నా మీద పడతాడేమో, పైగా దొంగ సొమ్ము నా దగ్గరుంది అని చెప్పా పెట్టకుండా ఒక రాత్రి వేళ పారిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయి రహస్యంగా దక్కున్నాడు. ఆ విషయం వాళ్ళ ఆవిడికి తప్ప ఎవరికి తెలియదు, భార్యకి చెప్పాడండి. అది కొంతమంది భార్యకు కూడా చెప్పకుండా పోతారు పొద్దున్నే, కానీ అలా కాకుండా కనీసం భార్యగానే చెప్పాడు ఆయన. దాంతో ఏమైపోయింది, ఈ దుర్యోధనుడు విద్య నేర్చుకుంటున్న 2 ఏళ్ళు, అదే సమయంలో అక్రూరుడు ఇక్కడ లేకపోవటం, ఈ 2 కారణాల చేతనో మరో కారణం చేతనో తెలియదు కానీ 2 సంవత్సరములు ద్వారకానగరంలో వర్షములు కురవలేదు, నీటి కరువు ఏర్పడింది. ఇదంతా పరమాత్మ సంకల్పం. అప్పుడు ఆయన ఏమిటి కరువు కాటకం అన్నట్టు పెద్దల్ని పిలిచి. ఆ పెద్దలు అన్నారు, నీకు తెలియదేముంది, పూర్వం శఫల్కుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉండేవాడు, చాలా గొప్పవాడు. ఆయన మన మధురానగరంలో ఉండేవాడు, భోజవంశస్థుడు. ఆ కాలంలో కాశీరాజు గారికి కరువు వచ్చి పడింది, కాశీలో వర్షాలు లేకపోయాయి, గంగానది కూడా చిక్కిపోయింది, వర్షాలు లేక ప్రజలు అల్లాడిపోయారు. అప్పుడు ఆకాశవాణి రూపంలో విశ్వనాథుడు ఏమన్నాడు, మధురానగరంలో శఫల్కుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు కురుస్తాయి, నీ కుమార్తె గాంధీని అని ఆవిడనిచ్చి పెళ్లి చేయి. సంస్కృతంలో గాంధీని అని ఉన్నది. ఏం చెబుతాం ఈ తెలుగు వాళ్ళు, తెలుగులో అనువాదం చేస్తున్నప్పుడు పోతన గారు తప్పులేదు, పోతన గారు గాంధీని అనే రాశారు. ఒక గొప్ప గొడవ ఉందిలేండి, ఒక ప్రముఖమైన సంస్థ ద్వారా భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేయించారు కొంతమంది పెద్దలను పెట్టించి. ఎవడికి తోచింది వాడు రాసేశాడు. కొంచెం మూలం చదవాలి అందుకే. గాంధిని నా మకన్యాం అని ఉంటుంది, ఒకసారి మూలం చదవండి భాగవతంలో. అలాగే చాలా చోట్ల అనువాదాల్లో భాషాదోషాలు పక్కన పెట్టండి, ఏది దాని ఏమంటాం మనం ప్రింటింగ్ మిస్టేక్స్. అసలు సంస్కృతానికి తెలుగుకి అనువాదమే సంబంధం ఉండదు. ఉదాహరణ కూడా చెప్పనా, భాగవతం దశమస్కంధంలో క్రతుశతంబుల పూర్ణకుక్షివి కాని నీవిటు క్రేపులున్ సుతులును అని ఒక పద్యం ఉన్నది, తరలం పద్యం. దానికి తాత్పర్యం రాస్తూ నీ కడుపులో వందల కొలది యజ్ఞాలున్నాయి అయినా నీకు సంతృప్తి లేదని రాశాడు. అదే దాని అర్థం. క్రతుశతంబుల పూర్ణకుక్షివి కాని అంటే వంద యజ్ఞములు చేసినా సంతోషించని వాడివి నువ్వు. వంద యజ్ఞములు చేసినా నీ కడుపు నిండదే అటువంటి వాడివి నువ్వు. అంటే యజ్ఞములకు అంత తేలికగా లభించని వాడివి. అటువంటి నువ్వు ఇవాళ ఈ పిల్లల మధ్యలో తిరుగుతున్నావు అని దాని అంతరార్థం. నీకు తెలుగులో అర్థం కాకపోతే కనీసం మూలమన్నా చదవాలి, లేదా కొంచెం జాగ్రత్తగా తెలుసున్నవాడిని అడగాలి. అలా రాసి పారేస్తారు. అప్పుడు ఆ తాత్పర్యం చూసి పాఠం చెప్పేవాళ్ళు, తాత్పర్యం చూసి ఆధారపడి మాత్రమే పురాణాలు చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. పాపం వాళ్ళకి సొంతంగా చదువుకోవడం రాదు. నాకు ఎందుకో కానీ చిన్నప్పటి నుంచి ఈ తాత్పర్యాల మీద ఆధారపడడం ఇష్టం లేకుండా కష్టపడి నేనే ప్రతి పదం చదువుకునేవాడిని. దీన్ని నేను అహంకారం కోసం చెప్పట్లా. తాత్పర్యంలో ఒకవేళ లోపం ఉంటే దిద్దుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు చదవడం మొదలు పెడితే. ఇతరుల మీద ఆధారపడకూడదు, నువ్వు కూడా ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే భగవంతుడు సాయం చేస్తాడండి. అందువల్ల కొంచెం శ్రమించాలి. అలా లేకపోతే ఇలాంటి ఇబ్బందులు చాలా వస్తాయి. ఇలాంటివి చాలా లోపాలు నేను ఒకటి కాదు రెండుగా చూశాను. అవి తప్పిస్తే ఈ పుస్తకాలు ఎక్కువ మందికి ఉపయోగపడతాయి. ఏదో ఒకటి రెండు లోపాలు పక్కన పెడితే ఎక్కువ లోపాలు ఉండకూడదన్నమాట. చాలా కనపడుతూ ఉంటాయి అందులో, అవన్నీ పక్కన పెట్టండి. లోపాలు మనకెందుకు కానీ, అవి పాపాలు మనకెందుకు కానీ. శ్లోకములు మాత్రం చదువుకుందాం. రేపు పొద్దున మళ్ళీ మీరు నన్ను అడగకుండా ఉండడం కోసం అందులో గాంధిని అని ఉంది. మీరు గాంధిని అంటున్నారు ఏమిటి అనకుండా, మూలంలో గాంధిని అనే ఉంటుంది. ఆవిడ పేరు గాంధిని. ఎక్కడ మూలంలో మాత్రం కాంధిని అని కాలేదు. మళ్ళీ మనం అక్కడ అరసున్నా పెట్టి కాంధిని గాంధిని అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పడానికి మాట చెబుతున్నాను. కాశీరాజు గారి కూతుళ్ళలో కూతురు పేరు గాంధిని. ఆమెను శఫల్గుడికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే నీకు వర్షాలు పడతాయని విశ్వనాథుడు చెప్పాట స్వయంగా. వెంటనే నిజంగానే ఈ గాంధిని శఫల్కుడి భార్య అయ్యింది. శఫల్కుడు అనేవాడు కాశీలో అడుగు పెట్టాడో లేదో కుంభవృష్టి కురిసి కరువంతా పోయి క్షామం అంతా పోయింది. ఆ శఫల్కుడికి గాంధినికి పుట్టిన కుమారుడు అక్రూరుడు. వాడు కూడా వాళ్ళ నాన్నంత గొప్పవాడు. ఆయన ఉన్న చోట వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం 2 సంవత్సరములుగా అక్రూరుడు మన నగరం విడిచి వెళ్ళాడు. అందుకే ద్వారకానగరంలో కూడా వర్షములు లేక కరువు వస్తోంది. నువ్వు ఏం చేస్తావో తెలియదు కృష్ణ, అక్రూరుని ఇక్కడికి తీసుకురా అన్నట్ట. అప్పుడు మూలంలో ఏమన్నాడో తెలుసా, నిజానికి అక్రూరుడి వల్ల కాదు వర్షాలు కురవకపోవటం అని కృష్ణుడికి తెలుసు. తెలుసుండి కూడా పెద్దల మాట కాదనకుండా దాన్ని ఆచరణలో పెట్టాట. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది, ఒక్కొక్కప్పుడు పెద్దల నిర్ణయాల్లో తప్పులున్నా పెద్దవాళ్ళు చెప్పారు కదా సర్లే అలా కానిద్దాం అనాలిట. ఏ నువ్వెందుకు చెప్పాలి, నేనెందుకు వినాలనకూడదు. పెద్దలు వాళ్ళు గొప్పవాళ్ళు, ఆ వచ్చిన వాళ్ళంతా మహాత్ములు. అందుకని అంతటి పరమాత్మ కృష్ణుడు కూడా సరేలేండి అన్నాడు. నిజానికి ద్వారకానగరంలో వర్షములు కురవపోవడానికి కారణం ఏంటో తెలుసు, 2 ఏళ్ళు పరమనీచుడైన దుర్యోధనుడికి బలరాముడు గదాయుద్ధం నేర్పడం. అది పరమాత్మకి తెలుసు, బలరాముడికి తెలుసు, కానీ భావిగతి వల్ల ఆయన నేర్పాడు. పరమాత్మకి తెలియదు ఏమిటి, ఏం బలరాముడు సామాన్యుడా, విష్ణువులో ఒక భాగం. అయినా ఎందుకు నేర్పారంటే కొంత యుద్ధం జరగాలి, జన నష్టం జరగాలి, అందువల్ల నేర్పాడు. దీన్ని బట్టి మనకు ఇంకో సత్యం తెలుస్తుంది అనమాట, నీచులకు విద్య ఇవ్వకూడదు. పాపాత్ములకు విద్య నేర్పితే వాడు కొంప ముంచుతాడు. దుర్యోధనుడికి విద్య నేర్పి కొంప ముంచుకున్నాడు బలరాముడు కూడా. తర్వాత తెలుస్తుంది మీకు బలరాముడి మీద కూడా తిరుగుబాటు చేశాడండి ఆ దరిద్రుడు. దుర్యోధనుడు సామాన్యుడు కాదు, గురుద్రోహులలో నెంబర్ 1 వాడు. కానీ ఈ గురువు గారికి ఉన్న బలహీనత ఏంటంటే భీముడికి విద్య నేర్పాడు ఆయన, దుర్యోధనుడికి నేర్పాడు. దుర్యోధనుడు అంటే పక్షపాతం. ఇదేమిటో తెలియదు. మరి ఏం చేస్తాం, కొంతమంది స్వామీజీలకి శిష్యుడు ఎంత దుర్మార్గుడైనా ఎంత నీచుడైనా అన్యమతస్థుడైనా ఆ వ్యామోహం ఉంటుంది. కారణం ఆ శిష్యుల మీద ప్రేమ ఉండడానికి ఏదో ఒక కారణం ఉంటుంది, బలహీనత ఉంటుందన్నమాట. వాడు శిష్యుడు అవ్వడమో లేకపోతే వాడు కాళ్ళు పట్టుకోవడమో ఏదో ఒకటి ఉంటుంది. అలాగే బలరాముడికి దుర్యోధనుడి మీద కొంచెం వెర్రి పక్షపాతం ఉంది. కొంచెం ఏమిటంటే బాగా పక్షపాతం ఉంది. ఎందుకు చెప్తున్నారో తెలిసినా, మళ్ళీ నేను మర్చిపోకుండా ఉండడానికి ఆ కథ కూడా ఇందులో ముందు చెప్పి తర్వాత కథ అయినా ముందు చెప్తే నష్టం ఉంది. భాగవతంలో వెనక కథ ముందు, ముందు కథ వెనక చెప్పచ్చుగా. జాంబవతీదేవికి ఒక కొడుకున్నాడు, కృష్ణుడికి, జాంబవతికి సాంబుడని ఒక కొడుకున్నాడు. దుర్యోధనుడికి లక్షణ అని ఒక కూతురుంది. దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడే కాక లక్ష్మణ అని లేక లక్షణ అని ఒక కూతురుంది. లక్షణ లేక లక్ష్మణ. దుర్యోధనుడు ఎలా ఉన్నా వాడు కూతురు చాలా అందంగా ఉండేటండి, పరమసుందరియం అంటే. అసలు దిక్కుమాలాలు పిల్లలు చాలా అందంగా ఉంటారటండి అని నేను అనలేదు బాబోయ్, పురాణాలు వ్యాసుడు అన్నాడు. ఈ లక్ష్మణ పరమసుందరి, ఈమెకి స్వయంవరం చాటాడు దుర్యోధనుడు. ఒక్క యాదవులకు మాత్రం లోకువకీర్తి కట్టి వాళ్ళకి కబురు పెట్టలేదు. ఈ జాంబవతి కుమారుడు సాంబుడు స్వయంవరానికి వెళ్ళాడు. స్వయంవరంలో లక్ష్మణ చేతికి దండ ఇచ్చారు. ఇదిగో వీడు ఈ కుర్రాడు, వీడు 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 అని అందరి గురించి చెబుతూ ఉంటే జాంబవతి సాంబుడిని చూసింది. అబ్బా ఎంత అందంగా ఉన్నాడో, కృష్ణుడి తర్వాత కృష్ణుడు అందంగా ఉండేవాట. కొంతమంది అండి ఎప్పుడు చూసినా అందంగానే ఉంటారండి. అదేంటో అసలు నాలాంటి వాళ్ళు కొంతమంది అరుదుగా ఉంటారన్నమాట. అదేంటో తెలియదు, భగవంతుడు వాళ్ళకి ఆ సౌందర్యం ఇచ్చేసాడంతే. అందువల్ల ఇలా అనుకోకపోతే ఎలాగండి, కంటి దగ్గర ఏదో నలుపు వచ్చింది, అది వచ్చింది, మన అందంగా లేవనుకుంటే బాగుండదు. మనం అందంగా ఉన్నాం అనుకోవాలట, మేసం నెరిసినా సరే నల్లగా నిగనగలాడుతున్న మేసం అనుకోవాలట. అలా అనుకుంటారు కాబట్టి మీరు సుఖంగా ఉండారు. ఇప్పుడు సత్యప్రసాద్ గారు అనుకోండి, ఆయన ఏమనుకుంటారు తెలుసా, చూసారా తుమ్మిది రెక్కల్లో ఉన్నాయి, ఆయన తల వెండికొండలో ఉంది, అయినా సరే పాపం తొమ్మిది రెక్కల్లో ఉన్నాయి అనుకుంటే అదొక అందం. పాపం ఆయన ఉన్నారనుకోండి, నా నెత్తి మీద ఇంత జుట్టు ఉంది అనుకుంటే అదొక అందం. ఇది శాస్త్రం చెబుతుంది. ఎప్పుడు అందంగా ఉన్నాం అనుకోండి, ఎప్పుడు దరిద్రంగా ఉన్నాం అనుకోవద్దు. చెప్పండి, మేమందరం పరమసుందరులం, మానసిక సుందరులం. శరీరం ఎలా ఉన్నా మనస్సుందరం ఉంది కదా, మనస్సౌందర్యం ఉంది కదా. అందువల్ల సాంబుడిని చూచి ఈ లక్ష్మణ మెడలో వెంటనే దండ వేసింది. సాంబుడు వెంటనే చెయ్యి చాచి ఆమెను రథం ఎక్కించుకుని శంఖం ఊదుకుంటూ పరిగెత్తుకుపోయాడు రథంలో. దాంతో కౌరవులు గొళ్ళు మండిపోయింది. ఏమి ఇది, ఒక యాదవ వంశస్థుడొచ్చి ఈ కురురాజకుమారిని పట్టుకుపోవటమా, ఈ కృష్ణపుత్రుణ్ణి చీల్చండి చెండాడండి అని మొత్తం కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన మొత్తం సైనికులంతా, హేమహేమిలంతా చుట్టుముట్టారు, ఒక్క భీష్మ ద్రోణాదులు తప్ప. అంతమందితో ఒక్క సాంబుడు యుద్ధం చేసేటండి, మూడున్నర ఘడియలు యుద్ధం చేశాడు. ఘోర యుద్ధం జరిగింది. ఇంతలో కర్ణుడు వెనక నుంచి రథం కూల్చేశాడు, ఒక ఆయన గుర్రాలు కూల్చేశాడు, ఒక ఆయన ధనుస్సు విరగొట్టాడు. దాంతో విరధుడైపోయి కింద పడిపోయాడు. పడిపోగానే మీదబడి కట్టేశారు, కట్టి చెరసాల్లో పారవేశారు. లక్ష్మణని అంతఃపురానికి పంపారు, సాంబుడిని జైల్లో పెట్టారు. ఇది యాదవులకు తెలిసింది. ఎంత మదం, ఎంత కండకావరం ఈ దుర్యోధనాదులకు, కృష్ణపుత్రుణ్ణి బంధిస్తారా, నడవండి మనం ఇప్పుడే వెళ్ళి మొత్తం హస్తినాపురాన్ని నేలమట్టం చేసి మన అమ్మాయిని మన అబ్బాయిని తెచ్చుకుందాం, కొడుకుని కోడల్ని తెచ్చుకుందాం అని బయలుదేరుతూ ఉంటే అప్పుడు బలరాముడు వచ్చి, ఎందుకర్రా ఇంత అట్టహాసం, దుర్యోధనుడు నా శిష్యుడు, నా మాట కాదండవు, నేనేం చెబితే చేస్తాడు అనగా, అన్నయ్య నీకు తెలియదు దుర్యోధనుడు ఎక్కడైనా శిష్యుడు, ఇక్కడ మాత్రం కాదు అని పాపం కృష్ణుడు చెప్పాట. కృష్ణ నువ్వు అన్నీ అలాగే అంటావు, నీకు ఎప్పుడు ఆ భీముడు అంటే ఇష్టం, ఈ దుర్యోధనుడి మీద నీకు పక్షపాతం, ఏది ఈయనకి పక్షపాతం అంటావు కృష్ణుడికి, నేను నా శిష్యుడిని ఒప్పించి నీ కొడుకుని నీ కోడల్ని తీసుకొస్తానని నేను ఒక్కడే పెడతాను అన్నాడు. సరే వెళ్ళిరా, ఆ మర్యాద కూడా ధరిపించుకో అన్నాడు మహాత్ముడు ఆయన. సరే వెంటనే ఈయన బయలుదేరాడు. ఒక్కడూ బయలుదేరి నాగలి రోకలి అన్నీ వేసుకుని రథం ఎక్కి బయలుదేరాడు. దుర్యోధనుడు ఎదురొచ్చి గదముచ్చుకుని నమస్కారం గురువుగారు అన్నాడు. ఈయన ఎందుకు వచ్చాడో తెలుసు కనుక, పూర్వం అర్ఘ్యపాద్యాదులు ఇచ్చేవాడు, ఇప్పుడు అర్ఘ్యం లేదు పాద్యం లేదు, ఉట్టినే దండం పెట్టాడు. ఆ మాత్రానికే పొంగిపోయాడు పాపం మా బలరాముడు. చూసావా అని సారథకేసి తిరిగి, నా శిష్యుడు రాగానే గదతో దండం పెట్టాడు, ఇలా ఉండాలి శిష్యుడు అంటే. ఏమయ్య శిష్య బాగున్నావంటే బాగానే ఉన్నాను గురువు అన్నాడు. గురువు గారు కాదు, ఏమిటి పని అంటే, దుర్యోధన నువ్వు నా ప్రియ శిష్యుడివి, అటువంటి నీతో వియ్యం అందడం మాకు గర్వకారణం. మా అబ్బాయిని సాంబుణ్ణి తెలియక బంధించి ఉంటావు, ఇప్పుడు నేను వచ్చాను అడిగాను కనుక విడిచిపెట్టు అనగానే వాడు పళ్ళు పటపట కొరికేట. ఏమిటి, మీతో వియ్యం అందడం మాకు గర్వకారణమా, ఏదో గురువు అని నీ దగ్గర విద్య నేర్చుకున్నంత మాత్రం చేత నీతో వియ్యం అందడమా. ఇక్కడ పోతర గారు పద్యం రాశారండి, చాలుపురే చక్కగా కాలికి తొడుగు పాదుకలు తలకెక్కెన్ అన్నాడు. చక్కగా కాలికి తొడుగు పాదుకలు తలకెక్కెన్, అసలు ఏమి ఎతండి ఆ చక్కగా అన్నప్పుడు ఆ కగా కిందకి తీసుకొచ్చి పాదుకలు తలకెక్కెన్ అని రాశాడు ఆయన. కాలికి తొడుక్కునే పాదుకలు నెత్తి మీదకి ఎక్కేయట, మీరు కాలికి తొడుగునే చెప్పులు లాంటి వాడు, బలరాముడితో అన్నమాట వాడు, ఒక గురువుతో అన్నమాట, మీరంతా కాళ్ళకి తొడుక్కునే చెప్పుల వంటి వాళ్ళు. చెప్పులు నెత్తికెక్కితే ఎవరైనా ఒప్పుకుంటామా? చెప్పులు మూల పెట్టాలి, అలాగే మిమ్మల్ని కూడా మూల పెట్టాలి. మీరు వచ్చి నెత్తెక్కుతారా? మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలా? ఛీ పో అన్నాడు. ఒళ్ళు మండిపోయింది బలరాముడి పాలు. అప్పటిదాకా మా శిష్యుడు నా మాట వింటాడు అనుకుని వచ్చిన ఆయనకి విషయం అర్థమవగానే ఒక్కసారి తన ఆత్మశక్తి తలుచుకుని నాగలి పైకెత్తాడు. ఈ నాగలి ఆకాశం అంత ఎత్తు లేచిపోయింది. ఈ నాగలి యమునా నదీ తీరంలో వేసి అక్కడి నుంచి హస్తినాపురం మొత్తం ఇలా ఒక్క లాగులాగట మొత్తం హస్తినంతా దక్షిణం వైపుకు ఒరిగిపోయిందండి, ఉత్తరం నుంచి దక్షిణకి. ఇంకొంచెం సేపు ఉంటే మొత్తం హస్తినాపురం అంతా గంగలో కలిపినట్టుగా యమునలో కలిపేసేవాడు. ఆయన కాలెత్తి ఒక తొక్కు తొక్కితే ఈ భూమి ఆగుతుందా? భూమిని 1000 పడగల మీద మోసే అనంతుడు ఆయన, హలధరుడు. హలంతో లాగ్గానే మొత్తం దుర్యోధనుడి బిల్డింగ్ ముందు కూలిపోయింది, పై అంతస్తు పడిపోయింది, లిఫ్టులు ఊడిపోయాయి, వీడి బతుకైపోయింది. వాడు కంగారు పడిపోయి ఆ క్షణమే వచ్చి పరుగు పరుగున గురుదేవా గురుదేవా అని కాళ్ళు పట్టుకుని, గురువుగారు నేనేదో గురువుగారితో హాస్యం ఆడానండి, ఆ మాత్రానికి కోపం తెచ్చుకోవాలా అన్నట్ట. గురువుగారితో హాస్యం ఆడటండి, కానీ గురువుగారు ఎంత మంచివాడో తెలుసా? ఇదేమిటి హాస్యానికన్నావా? క్షమించేశాను అన్నాడు. మరీ ఇంత మంచి గురువులు దొరికితే ఎలాగ నాలాగా, చాలా కష్టం. ఏం చేస్తాం, స్ట్రిక్ట్గా ఉండలేము. గురువు అంటే మంత్రోపదేశం చేసే శక్తి లేకపోయినా కొందరు గురువులు ఉంటారు. శిష్యుడి మీద కోపం వస్తే శిష్య శతకం రాసి తిట్టిన తిట్టు తిట్టుకుండా తిడతారు. కొడుకు మీద కోపం వస్తే కొడుకు మీద శతకం రాస్తారు. అంత క్రూరంగా కఠినంగా ఉంటేనే కలియుగంలో గురువులట. మెత్తగా ఉంటే శిష్యులు గురువులు బంధం ఉండదట పాపం కదా. పాపం ఆయన చల్లబడిపోయాడు. వెంటనే దండం పెట్టి, స్వామి ఇంకొంచెం లాగి ఉంటే హస్తినాపురం మొత్తం వెళ్ళిపోయేది, నీతో ఇంకెప్పుడు తగాదా పెట్టుకోను, నీ పాదాలు ఆశ్రయిస్తున్నాను అని నమస్కరించి సాంబుణ్ణి చెరసాలలోంచి తీసుకొచ్చి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు తీసి, అల్లుడు సరదాగా హాస్యం ఆడుకున్నాం కాసేపు మామ అల్లుళ్ళం, ఈ మామ అల్లుళ్ళ సవాల్ నువ్వెప్పుడూ మనసులో పెట్టుకోకు అని వెంటనే తన కుమార్తె లక్ష్మణని అలంకరించి ఇచ్చి పంపేశాడు. ఆ తర్వాత బలరాముడు తీసుకొచ్చాడు. ఆ విధంగా దుర్యోధనుడు కృష్ణుడికి వియ్యంకుడు చాలామందికి తెలియదు, ఇది భాగవతంలో ఉంది. వియ్యంకుడైతేనేమిటి? భక్తుడు కాబట్టి అర్జునుడితో ఉన్న బంధం ఆయనకి ఎవరితో లేదు. అక్కడ భగవంతుడికి ఏ బంధము లేదు, గుర్తుపెట్టుకోండి. మామగారిని రక్షించాడా? రక్షించలేదు. సొంత మేనలుడైనా వాడు ఆయువు తీరితే పోవలసిందే. కాబట్టి నిజం చెప్పాలంటే పాండవులతో కృష్ణుడికున్న బంధం కంటే, అంటే చెల్లెలి భర్త కంటే వియ్యంకుడు ఎక్కువ కదటండి. మరి వియ్యంకులు అంటే మాట్లాడి బాబు, అయ్యి బాబు అయ్యి వియ్యంకులు ఎలా చూడాలి మరి. అటువంటి వియ్యంకుడిని కూడా కాదని పాండవులకి సాయం చేశాడు ఆయన. దీన్ని బట్టి కృష్ణుడు ఎంత ధర్మాత్ముడో ఒక్కసారి గ్రహించండి. ఈ కథ తర్వాత చెప్పవలసిన కథ, ఇప్పుడు చెప్పకపోతే అర్థం కాదు కాబట్టి చెప్పాను అన్నమాట. అటువంటి గురుద్రోహికి కూడా పాఠం చెప్పడం వల్లనే ఏమైందనమాట, ద్వారకి కరువు వచ్చింది. ఆ విషయం ఆయనకి తెలుసు. తెలిసినా పరమాత్మ కనుక మీరు ఏం చెబితే అదే చేస్తానని ఎక్కడున్నాడో ఆయనకి తెలుసు కనుక ఇద్దరు దూతల్ని పంపి, ఇదిగో ఫలానా చోట ఫలానా నగరంలో ఉన్నాడు అక్కునూరుడు, నేను అభయం ఇచ్చానని ఆయన ఇక్కడికి తీసుకురండి అన్నట్ట. వెంటనే వీళ్ళు వెళ్ళి చెప్పగానే కృష్ణుడు సర్వాంతర్యం, ఆయనకి తెలియందేముంది, ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నాను, ఆయన అభయం ఇచ్చి రమ్మన్నాడు. ఇంకా నాకు భయం ఏమిటి? ఆయన ఆ భగవంతుడి చేతిలో మరణం కూడా వరమే, ఆయన చేతిలో చచ్చిన వాడికి కూడా మోక్షం వస్తుంది అనుకుంటూ వచ్చి కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాట. పాప ఈ 2 ఏళ్లలో కళ్ళు లోతుకుపోయి, గడ్డం బాగా పెరిగిపోయి, మీసం పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి పిచ్చాళ్ళు అయిపోయాడు. ఆయన కృష్ణుడికి దూరం అయితే ఉండలేడు కదండి, ఆయనతో విరోధం తెచ్చుకున్నానేమో అని బెంగతోటి చాలా పాడయ్యాడు. బట్టలు మాసిపోయాయి, శరీరం కూడా పాడైపోయింది, పాపం బాగా చిక్కిపోయాట. గడ్డం పెరిగినా కాస్త దిట్టంగా ఉంటే బాగుండేది, కానీ దిట్టంగా కూడా లేకుండా అయిపోయాడు పాపం. మా సూర్యబాబు గారిలాగా అలా లేకుండా పాపం చిక్కిపోయి ఇలా అయిపోయాడు పాపం. అటువంటి ఆయన్ని కౌగిలించుకుని, అక్రూర నేను అక్రూర వరదుణ్ణి, అటువంటిది నన్ను నమ్మకం ఎలా వెళ్ళావు అనగా, స్వామి కాలప్రభావం ఏది అని కన్నీళ్లు పెట్టుకుని, ఇంకెప్పుడు మాట వరసకు కూడా నీకు వ్యతిరేకంగా ఇంత ముక్క కూడా మాట్లాడకుండా అనుగ్రహించు, మాయాకి గురైపోయాను, మాయాపాశంలో సంబద్ధుండైపోయాను అని ఏడ్చాడు. శతధన్వుడు మణిని అపహరించాడు, అది నీకిచ్చాడు, అది నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ మణి మాకు చూపించకపోతే కొంతమంది నా మీద అభాండం వేస్తారు, ఎవరో ఎందుకు మా అన్నయ్యకు కూడా నా మీద అనుమానం రావచ్చు. అలా చెబితే తొందరగా మణిస్తాడు ఈయన. అందుకని అనమాట మా అన్నయ్య కూడా నన్ను నమ్మడం, ఎందుకు వచ్చింది ఆ మణి పట్టుకొచ్చి ఇచ్చేయి అనగానే ఆ మణిని నడుము చుట్టూ ఉన్న గుడ్డలో ఇన్నాళ్ళు కాపాడేటండు ఆయన. ఇన్నాళ్ళైన క్యాష్ అలాగే ఉంది అక్కడ, కిందకి రాలిపోకుండా ఆ మణి అక్కడే ఉంది. ఆ మణిని తీసి, వస్త్రచ్ఛన్నమైన మణిని తీసి కృష్ణుడి చేతిలో పెట్టాడు. కృష్ణుడు అందరికీ చూపించి శతధన్వుడి యొక్క చావు అయిపోయింది, ఇప్పుడు మణి కూడా బయటకు వచ్చింది. సత్రాజిత్తు గారికి కొడుకులు లేరు, కూతుళ్ళే, అందుకని అప్పు ఆదాయం వాళ్ళు పంచుకున్నారట. అప్పటికే అప్పు ఆదాయం అన్నాడు ఉండోయ్. మీరు చూడండి భాగవతంలో రుణాన్ని ఆస్తిని వాళ్ళు పంచుకున్నారు. ఈ మణితో ఇక వాళ్ళకి సంబంధం లేదు. ఈ మణి ఉన్న చోట కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. నీలాంటి యోగుల దగ్గర ఈ మణి ఉంటే లోకమునకు క్షేమం. ఈ మణి నీ దగ్గరే ఉంచు, దీనివల్ల నీకు సంపదలు వస్తాయి, ఆ సంపదలు 10 మందికి వినియోగిస్తావు. నువ్వు ఇక్కడే ఉండనగానే ఆ మణిని స్వీకరించి పెట్టులో పెట్టుకుని జాగ్రత్తగా ఉన్నాడు. అక్రూరుడి శరీరం విడిచేదాకా ఇక మణి అక్కడే ఉండిపోయేదిట. ఆయన శరీరం విడిచాక తిరిగి మణి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం సూర్యుడి దగ్గర ఉంది. మీరు ఎవరైనా ఉపాసన చేస్తే ఆయన మీకు ఇస్తాడు. ఇచ్చాక కృష్ణుడు తిట్టకండి, తిట్టితే మళ్ళీ ఇబ్బంది. గోవింద, ఇది అత్యంత పవిత్రమైన అక్రూరుడికి అభయం ఇచ్చిన మణిని తిరిగి సంపాదించిన కథ. ఈ కథ విన్నటువంటి వాళ్ళకి అకాల మృత్యువులు రావు అని భాగవతం చెబుతున్నది. అకాల మరణం రాదు, సకాల మరణం వస్తుంది. హాయిగా 100 ఏళ్ళలో కొంచెం తక్కువగానో, మొత్తం మీద 80 ఏళ్ళకి పైబడిన ఆయువు వస్తుంది. మరొక్కసారి గోవిందుడికి నమస్కరించండి. గోవిందా.